రాబోయే గురు పూర్ణిమ నుంచి 2010 గురు పూర్ణిమ మానవ జాతికి చాలా ప్రముఖమైన సందేశాలు తీసుకుని వచ్చుతున్నది. ఇది గుర్తుంచుకోండి. మీరు కొత్త సందేశం, కొత్త సందేశం మీరు ఊహించగలము అనుకున్నారనుకోండి, అంటే మీరు గురువుల కంటే గొప్పవాళ్ళు. అప్పుడు మీ గురువులు అక్కర్లే. చెప్పిన భావం అర్థమవుతుంది కదా? సంథింగ్ న్యూ, సంథింగ్ యూనీక్, విలక్షణమైనటువంటిది, అత్యద్భుతమైనటువంటి కొన్ని సత్యాలను 2011 గురు పూర్ణిమ మీకు అందజేయబోతున్నది. కరెక్టే, 2011 గురు పూర్ణిమ మీకు కొత్త సందేశాన్ని ఇస్తుంది అంటే ఇప్పటి నుంచి ఎందుకు మనం మొదలెడుతున్నాం? ఎందుకంటే ఒక ఇంజనీరింగ్లో వచ్చేటటువంటి కొత్త విషయాలు అర్థం చేసుకోవాలి అంటే వాడు ముందు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. ముందు వాడు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయి ఉంటే, ఆ సబ్జెక్టు వాడు చదివి ఉంటే, ఆ సబ్జెక్టులో కూడా వాడు నిష్ణాతుడు అయి ఉంటే, ఆ సబ్జెక్టులో చెప్పబడేటటువంటి కొత్త విషయం వాడికి అర్థమవుతుంది. మెడిసిన్లో కూడా అంతే. మెడిసిన్లో ఏదైనా ఒక కొత్త విషయం మీకు అర్థం అవ్వాలి అంటే మీరు ముందు డాక్టర్ అయి ఉండాలి. డాక్టర్ అయి ఉండాలంటే 5 ఏళ్ళు మీరు దాన్ని చదివి ఉండాలి. లేకపోతే కొత్త విషయాలు మీకు అర్థం కావు. పేపర్లో పడుతుంది ఏదో ఒక కొత్తది కనిపెట్టాడు అని, కానీ ఆ కనిపెట్టింది కొత్తదేంటి, పాతదేంటి అర్థం కాదు. దాని కొరకు మీకు ఈ 3 ఏళ్లలో గురువులు ఇంతవరకు మానవ జాతికి అందజేసినటువంటి విషయాలు మీరు అర్థం చేసుకోవాలి. అది ఆ వెనకాతలు ఉన్నటువంటి బొమ్మ యొక్క ఉద్దేశం. గురువు కాదు, గురువులు. ఇది మొదటి రివల్యూషన్. మీ ఆలోచన విధానంలో మొట్టమొదట రావాల్సినటువంటి మార్పు ఏంటి అంటే, ఓ డిగ్రీ రావాలి అంటే కెమిస్ట్రీ మాత్రమే చదివితే సరిపోదు, ఫిజిక్స్ మాత్రమే చదివితే సరిపోదు, మ్యాథమెటిక్స్ మాత్రమే చదివితే సరిపోదు, ఇంగ్లీష్ మాత్రమే చదివితే సరిపోదు, ఏదో లాంగ్వేజ్ వచ్చినా సెకండ్ లాంగ్వేజ్ అది మాత్రమే చదివితే సరిపోదు. అంటే ఏంటి, మీరు 5 సబ్జెక్ట్స్లో ఒక స్థాయికి రావాలి. ఇంగ్లీష్లోనూ గ్రాడ్యుయేట్ లెవెల్కి రావాలి, తెలుగులోనూ గ్రాడ్యుయేట్ లెవెల్కి రావాలి, ఫిజిక్స్లోనూ గ్రాడ్యుయేట్ లెవెల్కి రావాలి, కెమిస్ట్రీలోనూ గ్రాడ్యుయేట్ లెవెల్కి రావాలి. భావం అర్థమవుతుంది కదా? అప్పుడు మీకు ఇచ్చే గ్రాడ్యుయేట్ డిగ్రీ బిఎస్సీ డిగ్రీ. అది ఆ బిఎస్సీ డిగ్రీ వస్తే మీకు ఆర్ట్స్ గురించి ఏం తెలియదు, అది గుర్తుంచుకోండి. బిఏ డిగ్రీ వాడితో మీరేం కంప్లీట్ చేయలేరు, పోల్చుకోలేరు. మీరు గొప్ప అనుకోవచ్చు సైన్స్ చదివానని, కానీ ఇంకోటి బీకామ్ చదివాడు, నో కాంపిటీషన్. బీఎస్సీ చదివేవాడు ఆ సబ్జెక్టులో ఆ స్థాయికి వచ్చాడు. క్లియర్? అలాగే గురు పరంపరలో నన్ను చాలామంది అడుగుతారు, ఇంతమందే మాత్రమే ఏంటంటే ఇంకా గురువులు ఉన్నారు కదా అని. దానికి జవాబు అర్థమైందా? జవాబు అర్థమైంది కదా. గురువులు చాలామంది ఉన్నారు, కరెక్టే. ఆర్ట్స్ చెప్పే గురువు ఉన్నాడు, కామర్స్ చెప్పే గురువు ఉన్నాడు, సైన్స్ చెప్పే గురువు ఉన్నాడు. కానీ నువ్వు గ్రాడ్యుయేట్ అవ్వాలంటే నువ్వు ఒక గ్రూప్ని ఎన్నుకోవాలి. మనం ఈ గ్రూప్ని ఎందుకు ఎన్నుకున్నామంటే, వీళ్ళు భారతీయ సనాతన ధర్మాన్ని విదేశీయుల యొక్క వైజ్ఞానికతతో పోల్చి రెండిటికి మధ్య సమన్వయము చేకూర్చారు కనుక. అది వీళ్లకు ఉన్నటువంటి స్పెషలైజేషన్. ఈ గురువునే ఎందుకు అనుకున్నారు మాస్టారు, ఈ గురువుని అన్నదానికి ఆన్సర్ ఏంటి అంటే, ఒకటి అన్ని సబ్జెక్ట్స్ మనం చదవలేం. మనకి తెలిసిన సబ్జెక్ట్స్లో ఎన్నుకుని చదువుతాం. ఇజ్ ఇట్ క్లియర్? అంచేత అందరి గురువుల్ని మనం, అంటే మిగతా గురువుని చిన్న చూపు చూసామా? బిఏ చదువుతున్నవాడు గురువు అవడో వెళ్తూ ఉంటాడు, బిఎస్సీ చదువుతున్నాడు వాళ్ళ గురువు వెళ్తూ ఉంటాడు, బిఏ వాడు వాడి గురువుకి నమస్కారం చేస్తాడు, బిఎస్సీ వాడు వీడి గురువుకి నమస్కారం చేస్తాడు. కరెక్ట్ కదా? అది ఆర్ట్ స్టూడెంట్ వాళ్ళ టీచర్కి నమస్కారం పెట్టుకుంటాడు, సైన్స్ స్టూడెంట్ వాళ్ళ టీచర్కి నమస్కారం పెట్టుకుంటాడు. కాస్త పెద్ద కాలేజీ అయితే అసలు గుర్తించరు కూడా, వాళ్ళ లెక్చరర్స్నే తప్ప పక్క లెక్చరర్స్ని పెద్దగా గుర్తించాం. కానీ ఆ గురువులు మాత్రం ఒకే కాలేజీకి చెందిన వాళ్ళు, గురువుల్లో క్లాస్ లేరు. అది జాగ్రత్తగా గుర్తుంచుకోండి, మీరు గురువుల్లో క్లాస్ తీసుకురాకండి. ఉదాహరణ అర్థమైందా? బిఏ స్టూడెంట్కి ఆర్ట్స్ చెప్పే టీచర్ వాడి గురువు, సైన్స్ స్టూడెంట్కి సైన్స్ చెప్పే టీచర్ వాడి గురువు, అలాగే కామర్స్కి ఆ సబ్జెక్ట్ చెప్పేవాడు వాడి గురువు కదా. కామర్స్ స్టూడెంట్ రోడ్డు మీద వెళ్తున్నాడు, సైన్స్ స్టూడెంట్ రోడ్డు మీద వెళ్తున్నాడు, బిఏ స్టూడెంట్ రోడ్డు మీద వెళ్తున్నాడు. వాళ్ళు ఒకే కాలేజీలో పనిచేస్తున్న లెక్చరర్స్ కనుక వాళ్ళు రోడ్డు మీద వెళ్తున్నారు. ఇప్పుడు వీళ్ళు దండం పెడతారు. ఎవరెవరికి దండం పెడతారు? ఆర్ట్స్ స్టూడెంట్ వాడు వాడి గురువుకి దండం పెడతాడు, సైన్స్ స్టూడెంట్ వాడు వాడి గురువుకి దండం పెడతాడు. ఆర్ట్స్ స్టూడెంట్ వాడు నాకెందుకు దండం పెట్టలేడు అని సైన్స్ లెక్చరర్ అనుకుంటాడు అని నేను అనుకోను. మీరు అనుకుంటారా? అర్థమైందా? అందువల్ల అక్కడ గురువులందరూ ఒకే కాలేజీకి చెందినవాళ్ళు, కానీ స్టూడెంట్స్ అదే కాలేజీలో ఉన్న ఒకే గురువుకి చెందని వాళ్ళు. ఇజ్ ఇట్ క్లియర్? ఇక్కడ మనము నేర్చుకుపోయేటటువంటి విద్య ఆత్మ విద్య, అది గుర్తుంచుకోండి. మనం నేర్చుకునే సబ్జెక్ట్ ఏంటో మీకు గుర్తుండాలి. మెడిసిన్ చదువుతున్నప్పుడు ఒక రోగం గురించే చదవం మనం, అన్ని రోగాల గురించే చదువుతాం. చదివాక మన దగ్గరికి వచ్చిన పేషెంట్స్ బట్టి, మీరు నేర్చుకున్నటువంటి జ్ఞానాన్ని బట్టి మందులు ఇస్తారు. అలాగే ఆత్మవిద్యలో కూడా మీరు నేర్చుకోవలసిందే నేర్చుకోవాలి, మీ కోరికలు తీర్చుకోవటం కాదు. మొట్టమొదటి పాయింట్ అది గుర్తుని చేసుకోండి. మెడిసిన్లో ఎలాగైతే ఒకే రోగం గురించి చదవం మనం, స్పెషలైజేషన్ గురించి నేను మాట్లాడటానే, ముందు గ్రాడ్యుయేషన్ అవుతే తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ తర్వాత రీసెర్చ్ ఆలోచిద్దాం. ముందు లెటర్స్ బికమ్ ఏ మినిమం గ్రాడ్యుయేట్ ఇన్ స్పిరిచువల్ సైన్స్. ఇక్కడ స్పిరిచువల్ సైన్స్ అంటే అవగాహన లేనటువంటి పరిస్థితులు భారతదేశంలో ఏర్పడ్డాయి. ఆశ్చర్యం, ఆధ్యాత్మిక విద్యకు ఆత్మవిద్యకు నిలయమైనటువంటి మన భారతదేశంలో ఆధ్యాత్మిక విద్య అంటే ఏమిటి తెలియదు. అందువల్ల గురువులు పేరు మార్చారు, మోర్ డైరెక్ట్ పేరు ఇచ్చారు. ఆధ్యాత్మిక విద్య అంటే ద సైన్స్ ఆఫ్ లివింగ్, జీవించేటటువంటి విద్య, జీవించేటటువంటి కళ. ఇది మీరు ఆధ్యాత్మిక విద్యలో గ్రాడ్యుయేట్స్ కాబోతున్నారు కనుక గుర్తుంచుకోవాలి. మీరు ఏ గురువు గురించి చదవటండే, గురువు చెప్పిన విషయాల గురించి చదువుతున్నాం. మళ్ళీ ఆ మూలతత్వం ఆధ్యాత్మిక విద్యలో వచ్చింది. న్యూటన్స్ లాస్ చదివినప్పుడు నాకు తెలిసి ఏ సైంటిస్ట్ న్యూటన్ గురించి మాట్లాడతాడు, న్యూటన్స్ లాస్ గురించి మాట్లాడతాడు. నేను సైన్స్ వాడిని కనుక ఆ ఉదాహరణ చెప్తాను, కానీ అది అందరికీ వర్తిస్తుంది. ఎకనామిక్స్లోనూ లాస్ ఉన్నాయి, అన్ని చోట్ల ఏవేవో నియమాలు ఉన్నాయి. ద లా ఆఫ్ డిమినిషింగ్ రిటర్న్స్ అనే ఏదో ఉంది ఎకానమిక్స్లో, మార్షల్లో ఎవరో చెప్పారు. అది అంటే నేను పేరు తప్పు చెప్తే మీరేమనుకోకండి, అక్కడ పేరు కాదు ముఖ్యం. భావార్థమవుతుందా? మరి ఆధ్యాత్మిక విద్యలో గురువు గురించి ఎందుకు మాట్లాడతారు మీరు? గురువు ఏం చెప్పాడో దాని గురించి ఎందుకు మాట్లాడరు? అది మనం చేస్తున్నటువంటి తప్పు. మొదటి తప్పు అర్థమైంది కదా. ఏంటి మొదటి తప్పు మనం చేసేది? అందరి గురువు గురించి గ్రాడ్యుయేషన్ లెవెల్లో మనం తెలుసుకోలేము. మనము ఈ గురువుల్ని ఎన్నుకున్నాం. ఎందుకు ఎన్నుకున్నాము? ఈ మూడు రోజుల్లో చెప్తాను నేను, దానికే కారణం ఉంది. కానీ దాని అర్థము మిగతా గురువుల్ని చిన్న చూపు చూడలేదు. వాళ్ళందరూ కూడా ఒకే గురు పరంపరలోని భాగాలే, ఒకే కాలేజీలోని టీచర్సే, లెక్చరర్సే, ప్రొఫెసర్సే. కానీ మనము నేర్చుకుంటున్నటువంటి విద్యకి సంబంధించిన వాళ్ళు వారు కాదు. మీరు మార్చుకుంటే మార్చుకోవచ్చు, యూ కెన్ రీడ్ దట్ ఆల్సో. క్లియర్? మొదటిది ఇదే. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. గురు పరంపర గురించి నేను చెప్పినప్పుడు ఇంతమందే గురువులు ప్రపంచంలో ఉన్నారు అని అనుకోకండి. కెమిస్ట్రీ లెక్చరర్స్ డిగ్రీ లెవెల్లో మీరు కనుక తీసుకుంటే ల్యాక్స్లో ఉంటారు ప్రపంచం అంతా కలుపుకుంటే. ఆంధ్రప్రదేశ్లోనే థౌజండ్స్లో ఉన్నారు, 25 or 26 మన పేపర్లో వేసాడు కెమిస్ట్రీ లెక్చరర్స్. మరి అదే లెక్కన అన్ని స్టేట్స్లోనూ యావరేజ్ మీద తీసుకుంటే ఇక్కడ లక్షల్లో ఉంటారు. కానీ ఏ కాలేజీ స్టూడెంట్ నీకు ఎవడు కెమిస్ట్రీ నేర్పేదా అంటే న్యూటన్ పేరో డాల్టన్ పేరో బోర్స్ పేరో చెప్పడు. ఎవడు పేరు చెప్తాడు? వాడు ఏ కాలేజీలో చదివాడో ఆ కాలేజీలో చెప్పిన లెక్చరర్ పేరు చెప్తాడు. కానీ ఆ లెక్చరర్ ఏం చెప్పాడు? అందరూ చెప్పేదే చెప్పాడు. ప్రపంచంలో అందరూ కెమిస్ట్రీ గురించి ఏం చెప్తారో అదే చెప్తారు. మరి మనకి గురువులు జీవించే కళ గురించి చెప్తున్నారు అని ఏవైనా అవగాహన వచ్చిందా? అది రెండో పాయింట్ నేను చెప్పేది. మొదటి పాయింట్ గురువుల మధ్య తేడా లేదు, కానీ ఈ గురు పరంపరని మనం కావాలని ఎన్నుకున్నాం. ఈ ఎన్నుకోవటం వల్ల మిగతా గురువుల్ని ఖచ్చితంగా మనం చిన్న చూపు చూడటం లేదు. దే ఆర్ ఈక్వల్లీ గ్రేట్ అండ్ మేబీ సో ఇన్ హయ్యర్ క్లాసెస్. నేను గ్రాడ్యుయేషన్ లెవెల్ గురించి మాట్లాడుతున్నాను. రెండో పాయింట్ దేని గురించి చెప్తున్నాను? జీవించే కళ మనం నేర్చుకోవాలి. ఈనాడు మనం పేపర్ తీస్తే ప్రజెంట్ చీఫ్ మినిస్టర్ అండ్ ఎక్స్ చీఫ్ మినిస్టర్ భాష ఎలా ఉందో చూశారు కదా. రైటా తప్ప నేను దాని గురించి చర్చించటం లేదు. ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ టు పాలిటిక్స్. జీవించే కళ గురించి మాట్లాడుతుంది. అంటే ఒక స్టేట్ని రూల్ చేయవలసినటువంటి వ్యక్తుల యొక్క భాష అలా ఉంది. సివిలైజేషన్ డజ్ ఇట్ యాక్సెప్ట్? సివిక్స్ అది ఒప్పుకుంటుందా? మీకు అర్థమవుతుందా ఎందుకు చెప్తున్నాను? ద ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఈజ్ గాన్. ఎలా బతకాలి అనేది మీకు తెలియటం. నేను కావాలనుకున్నది సాధించాలి. నువ్వు కావాలనుకో తప్పేం లేదు. నువ్వు కావాలనుకున్నది జీవించే కళకి అనుగుణ్యంగా ఉన్నదా అది మీరు చూసుకోవాలి. మరి జీవించే కళ అంటే ఏమిటి? మనం ఏమనుకుంటామంటే మన భౌతిక శరీర అవసరాలు తీరిపోతే మేము బాగా జీవిస్తున్నాం. చాలా బాగా జీవిస్తున్నాడు ఒకడు, సడన్ గా చచ్చాడు. భారతీయులు మనం, వి బిలీవ్ ఇన్ నెక్స్ట్ బర్త్. కానీ శరీరం ఇక్కడే ఉందిగా. మరి జీవించే కళ శరీరానికి కావాలా, శరీరంలో ఉన్నవాడికి కావాలా? ఫస్ట్ పాయింట్ ఆ రివల్యూషన్ తెలుసుకోండి. శరీరానికి కావాల్సింది మీరు సమకూర్చుకుంటూ అదే ఆధ్యాత్మికత, అది దైవీ అనుగ్రహం అనుకోవటం పరమ మూర్ఖత్వం. కామన్ పీపుల్కి కూడా తెలుసు, ఎప్పుడో దూరంగా లాభమే, లాభము కొరకు ఈనాడు కష్టపడటానికి వీఆర్ రెడీ. మన పిల్లవాడు ఇంజనీర్ అవ్వాలో డాక్టర్ అవ్వాలో అనుకుంటే పేరెంట్స్ అంత కష్టపడతారు. అంచేత పేరెంట్స్ కష్టపడుతూ ఉంటే చుట్టుపక్కల ఉన్నవాడు ఊరి కదా పిచ్చివాడా, నువ్వు ఎందుకు కష్టపడుతున్నావు, కష్టపడకూడదు, సుఖంగా ఉండాలి నువ్వు అంటారా? కష్టపడకపోతే తిడతాం. ఏంటయ్యా నీ పిల్లల్ని నువ్వు పెంచడం జాత కదా, నే ఆ మాత్రం త్యాగం చేయలేవా? క్లియర్? అంటే ఏమిటి ఇక్కడ మనం సొసైటీలో అర్థం చేసుకున్నది, భౌతిక శరీర సుఖాల అవసరము కోసము ఓ 20 ఏళ్ళు నువ్వు కష్టపడి డబ్బు పెట్టుకుంటే తప్పు కాదు. పుట్టిన దగ్గర నుంచి వాడు ఏ గ్రాడ్యుయేటు ఇంజనీరు డాక్టరు అవ్వాలంటే 20 22 ఏళ్ళు రావాలి వాడికి. అంతవరకు మీరేం చేస్తున్నారు, వాడికి హెల్ప్ చేస్తున్నారు. సబ్జెక్ట్ నేర్చుకోరా బాబు, మేమున్నా మీకు తిండి గుడ్డ అది ఇవ్వడానికి. అంటే భౌతిక సుఖము కొరకు మన సంతానాన్ని 22 23 ఒక్కొక్కసారి 25 ఏళ్ల వరకు కూడా మీరు కష్టపడటానికి రెడీ, మీ దగ్గర ఉన్నటువంటి ధనాన్ని వెచ్చించటానికి రెడీ, లేకపోతే అప్పు తెచ్చి చదివించటానికి రెడీ, అది తప్పు అని ఎవడైనా అంటున్నాడా? మరి భౌతిక సుఖానికి నువ్వు ఇంత కష్టపడితే లైఫ్ ఆఫ్టర్ లైఫ్ జీవించేటటువంటి కళ నేర్చుకోవటానికి ఎంత కష్టపడాలి అన్న ప్రశ్నే రావటం లేదు మనకి. ఓ ఇంజనీర్ అవటానికి 23 24 ఏళ్ళు పట్టదా అని అడుగుతారు. ఆత్మజ్ఞానం ఒక లైఫ్లో రాదు. ఆత్మజ్ఞానము భారతదేశంలో ఉంది కనుకే భారతీయులకి జన్మ జన్మల పరంపర గురించి తెలుసు. ఎందుకంటే ఇది ఒక జన్మలో వచ్చేది కాదు. అంచేత ఇది నేర్చుకోవాలి అంటే మొట్టమొదటి నీకేముండాలి, చాలా సహనం ఉండాలి. ఒక జన్మ కాదు ఇది నేర్చుకునేది, అనేక జన్మలు పట్టవచ్చు. అర్జునుడు మహాభారత యుద్ధంలో నా గురువుల మీద నేను బాణాలను ఎలా వేస్తాను, నా బంధువుల మీద నేను బాణాలు ఎలా వేస్తాను, అదే కదా అతని ప్రాబ్లం అంతా. దానికి జవాబుగా కృష్ణుడిచ్చిన జవాబు మనం గుర్తుంచుకోం పిచ్చివాళ్ళం, అసలైంది పట్టించుకోం భగవద్గీతలో, బహూని మే వ్యతీతాని జన్మాని తవచార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్తపరంతప. నీకు ప్రాబ్లం ఎందుకు వచ్చిందో తెలుసా అర్జున, యుద్ధం చేయనంటున్నావు బికాజ్ యు ఆర్ ఎ ఫూల్, నీకు నీ గురించి ఏమీ తెలియదు, నీకు ఈ జన్మ గురించే తెలుసు. జన్మ జన్మల పరంపర కనుక నీకు తెలుసుంటే నీ ఆచరణ వేరే విధంగా ఉంటుంది. అంచేత మొట్టమొదట మనం భారతీయ ఆధ్యాత్మిక జగత్తులో ప్రవేశించదలుచుకున్నప్పుడు ఈ జన్మ జన్మల పరంపర గురించి మనకి తెలియదు. నాతో చాలామంది అడుగుతారు, మరి మాస్టర్ మీకు మీ జన్మ పరంపరల గురించి తెలుసా, లేకపోతే మా జన్మ పరంపరల గురించి మేము ఎలా తెలుసుకుంటాం? తెలుసుకోకల్లే, నీకు తెలియాల్సిన పనే, నీ గురువుకు తెలిస్తే కాదు. ఇజ్ ఇట్ క్లియర్? నీ జన్మ పరంపరలు నీకు తెలియాల్సిన పనులే. అర్జునుడికి తెలీదు, కృష్ణుడికి తెలుసు. అంటే అర్జునుడికి తెలియదు అంటే భావం ఏంటి, అర్జునుడు వెనకాతలు ఉన్న వాళ్ళు అందరికీ తెలియదు. ఆ మొత్తం 7 అక్షరాల సేనలో ఉన్న వాళ్ళకి అర్జునుడికి తెలియకపోతే మిగతా వాళ్ళకి ఏం తెలుస్తుంది? తెలియదు, మనకి తెలియాల్సిన పనులే. తెలుసున్న వాళ్ళు ఎలా చెయ్యాలో చెప్తే అది చేస్తే చాలు. భావార్థమవుతుందా? ఒక సైంటిస్ట్ ఆ వైజ్ఞానిక నియమాన్ని ఎన్ని సంవత్సరాలు కష్టపడి ఎలా నేర్చుకున్నాడో మనకెందుకు? మనకు కావాల్సిన ఏంటి? ఆ నియమం తెలిస్తే చాలు. ఆ నియమం ప్రకారం ఎలా జీవించాలో తెలిస్తే చాలు. దానికి ఎడ్గర్ కేసీ అనేటటువంటి ఒక వ్యక్తి, తర్వాత రేపు ఎల్లుండిలో ఆయన గురించి చెప్తాను నేను. ఆయన ఎంత గొప్పవాడు అంటే కళ్ళు మూసుకుని ఒక వ్యక్తి పేరు చెప్పి అతను ఎక్కడ పుట్టాడో చెప్తే ఆయన జన్మ పరంపరలు చెప్పేస్తాడు. ఆ చెప్పటంలో అతనుకున్న బాధలు కానీ ఏమైనా ఉంటే ఆ బాధ నివారణ కూడా, ఫలానా జన్మలో నువ్వు అలా చేసావు కనుక ఈ జన్మలో నీకు ఈ ఫలితం వచ్చింది చెప్పాడు. అది ఈ పుస్తకాల్లో ఉంది. ఏ పుస్తకం అమ్మ తీసి చూపించండి. సార్ తీసేది ఆ పుస్తకం పేరు అది చూపించి అది మీరు పుస్తకం తీసుకోండి. తీసుకుంటే లాభం లేదు చదవాల. ప్లస్ ఈ చదవటం అనేది ఈ మూడు రోజుల్లో జరగాల. ఆ కోరిక అది, ఎందుకంటే మనం భారతీయులం కనుక, అవగాహన చేసుకోవటం కనుక. చూపించాం మెనీ మ్యాన్షన్స్ పుస్తకం ఇక్కడ ఇందులో ఉన్నది, దాన్ని జిస్ట్ ఉంది. అసలు బుక్ అది ఒరిజినల్, ఇంగ్లీష్లో ఉన్నది ఒరిజినల్ అది. దాని యొక్క తెలుగులో రూపాంతరణ అక్కడ ఉంది. ఓకే, నేనేమో ఇది తీసుకోండి అని ఎందుకు అడ్వైస్ చేస్తున్నాను అంటే, ఈ మధ్య టెక్స్ట్ బుక్స్ కంటే ఆర్కే గైడ్, కానీ ఒరిజినల్ చదవండి. కానీ ఈ మూడు రోజుల్లో అది నేర్చుకోండి. బహునిమే వ్యతీతాని జన్మ అని తవచార్జున భగవద్గీతని మనం చాలా జాగ్రత్తగా చదువుకోవాలి. నాకు ఆశ్చర్యం ఎక్కడేస్తుంది అంటే, భగవద్గీత యొక్క అనేక కమెంటరీస్ చదివాను నేను, కానీ ఏ కమెంటరీలో కూడా భగవద్గీత రెండో అధ్యాయంలో చెప్పబడినటువంటి విషయాలే చెప్పదు. ఏం చెప్పబడుతుంది రెండో విషయం రెండో అధ్యాయంలో? మొట్టమొదట అక్కడ చెప్పేది ఏంటి అంటే, చంపేవాడెవడు చంపించేవాడెవడు. అంటే అక్కడ అర్థం చంపటం గురించి కాదు, అక్కడ స్ట్రెస్ చేస్తుంది శ్రీకృష్ణుడు. ఈ భౌతిక శరీరం మాత్రమే చస్తుంది తప్ప మిగతా నాలుగు శరీరాలు సావవు. ప్రాణమయ కోశం సావదు, మనోమయ కోశం సావదు, విజ్ఞానమయ కోశం సావదు, ఆనందమయ కోశం సావదు. చచ్చేదేది భౌతిక శరీరం. నయనం ఛిందంతి శస్త్రాణి, నయనం దహతి పావక, నచైనం క్లేదయంతి ఆపు, నశోష్యతి మారుత. గాలి ఎండబెట్టలేదు, అగ్ని తగలబెట్టలేదు, నీడు తడపలేదు. ఇది మన శరీరంలో ఉన్నటువంటి ప్రాణమయ కోశం యొక్క లక్షణాలు. ఇంగ్లీష్లో దీన్ని ఈథరిక్ డబుల్ అంటాం. ఇది థియోసాఫికల్ సొసైటీ వాళ్ళ బుక్కు ఒరిజినల్ దొరుకుతుంది. సరే గైడ్ ఉంది, ఈథరిక్ డబుల్ గైడ్ ఉంది. అంటే ఈథరిక్ డబుల్ దేని గురించి చెప్తుంది? ప్రాణమయ కోశం గురించి చెప్తుంది. ఈ ప్రాణానికి చావు లేదు. చావు ఉంటే అది ప్రాణం అవుదిగా, మీకు అర్థమవుతుందా? ప్రాణం ఉంటే చావు లేదు. ఇది తెలుసుగా మీకు. ఎప్పుడు చచ్చామంటాం? ప్రాణం లేకపోతే. అంచేత భగవద్గీత యొక్క రెండవ అధ్యాయము చాలా విచిత్రంగా చెప్తుంది మనకి. విచిత్రము అనే మాటే చెప్తుంది అక్కడ. ఆశ్చర్యవత్ పశ్యతి కచ్చిదేన, ఆశ్చర్యవత్ వదితి తథైవ చాన్య, ఆశ్చర్యవశ్చైన మన్యశృణు శ్రుత్వాప్యనం వేదన చైవ కచ్చి. ఆశ్చర్యంగా దయచేసి చూడకండి దాన్ని, ఆశ్చర్యంగా దాని గురించి మాట్లాడకండి, ఆశ్చర్యంగా దాన్ని ఉపయోగించుకోకండి. ఇంచేత ఈ ఆశ్చర్యం అనే మాట ఉన్నంత వరకు మీకు దాని గురించి ఏమీ తెలియదు. ఈ పుస్తకమే ఉపయోగించండి. ఈథరిక్ డబుల్, ప్రాణమయ కోశం అంటే ఏంటో ఒకటి చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. చాలా సులభం ప్రాణమయ కోశాన్ని డెవలప్ చేసుకోవటానికి. మనకి నర్వస్ సిస్టమ్ ఒకటి ఉంది, కొంచెం ఏమాత్రం తెలుసు కదా మీకు, కన్ఫ్యూజన్ లేదు కదా. బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ ఒకటి ఉంది, అంటే రక్తాన్ని శరీరంలో అన్నివేపులా తీసగలిగేటటువంటి ఒక వ్యవస్థ ఉన్నది, రక్త ప్రసరణ వ్యవస్థ. అది నాడుల ఏమిటంటారు దాన్ని, వెసల్స్ ద్వారా జరుగుతుంది. అర్థమవుతుంది కదా? అంటే రక్తము మన శరీరం అంతా కూడా ఆ రక్తాన్ని తీసుకువెళ్ళేటటువంటి ట్యూబ్స్ ద్వారా జరుగుతుంది. ఎక్కడెక్కడ రక్తము ప్రవహిస్తూ ఉంటుందో మీరు ఏ డాక్టర్నైనా అడగండి, ఆ పక్కనే నర్వస్ సిస్టమ్ ఉంటుంది. కరెక్ట్గా అదే సైజులో దాని పక్కనే ఉంటుంది. అంటే మీ రక్తమండల వ్యవస్థ ఎలా ఉన్నదో మీ నాడీమండల వ్యవస్థ కూడా అలాగే ఉంటుంది. ఇక్కడ కొన్ని విషయాలు న్యాచురల్గా నేను పబ్లిక్లో చెప్పలేను, చెప్పకూడదు, చెప్పినా అది మీకు మంచిది కాదు, నాకు మంచిది కాదు. రక్త మండల వ్యవస్థ, రక్త ప్రసరణ దేని ద్వారా జరుగుతుంది? హృదయం ద్వారా జరుగుతుంది. క్లియర్? చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇది అర్థమవుతే అసలు మీకు చావు ఉండదు. మీకు ఉండదన్నాను, మీ శరీరం ఉంటుందో ఉండదో నాకు తెలియదు. శరీరం కొనసాగించాలి అనేది మూర్ఖత్వం. అమరత్వం దేనికి ఉంటుంది? శరీరానికి కాదు, ఆత్మకి. మిమ్మల్ని మృత్యుగతిలో ఉన్నవాళ్ళని అని ఎందుకంటున్నాం అంటే మీకు అమరత్వం సంగతి తెలియదు. తెలిస్తే మీరు తక్షణం అమరులు అవుతారు. అమరత్వం పొందటానికి ఏం సాధన చేయాలి, ఏం చేయకలి అర్థం చేసుకుంటే కాదు. కృష్ణుడు చెప్పిన మాటలు అర్జునుడు అర్థం చేసుకున్నాడు, అమరుడైపోయాడు. అంటే అమరత్వం అంటే దేని గురించి మనం మాట్లాడుతున్నాము? ఈ భౌతిక శరీరం కాకుండా ఉన్న మిగతా నాలుగు శరీరాల గురించి మాట్లాడుతున్నాము. అమరత్వం దానికి ఉంది, దానికి ఇప్పుడు ఉంది. ఈ క్షణంలో కూడా మీ ఆ నాలుగు శరీరాలు అమరత్వ స్థితిలో ఉన్నవే. వాటిని ఏ శస్త్రము ఏమీ చేయలేదు. నయనం ఛిందంతి శస్త్రాన్ని, ఏ అగ్ని దాన్ని మండించలేదు. నయనం దహతి పావక, నచైనం క్లేదయంతి ఆపో, నీరు దాన్ని తడపలేదు. ఈ నాలుగు శరీరాన్ని నశోష్యతి మారుత, గాలి దాన్ని ఎండబెట్టలేదు. చేత అమరత్వం మీకు ఈ క్షణంలోనే వచ్చేసింది. నేను చెప్పింది అర్థమవుతే మీరు అమరులైపోయారా లేదా? మీ శరీరాలు అమరత్వం పొందవమ్మా. కృష్ణుడిది అమరత్వం పొందలేదు, రాముడిది అమరత్వం లేదు, ఎవరికి భౌతిక శరీరానికి అమరత్వం లేదు. కానీ ఈనాడు ప్రపంచంలో ప్రపంచ శాసన వ్యవస్థను నియామకం చేస్తున్నటువంటి నలుగురు కుమారులలో వాళ్ళని భాగవతంలో సనక సనందాదులు అంటాం. వాళ్ళ వయస్సు 1,86,00,000 సంవత్సరాలు. అందరికీ ఒకటే వయస్సు. అక్కడ వాళ్ళు ఇప్పటికీ పృథ్వీ గ్రహంలో బతికే ఉన్నారు. విని ఊరుకోండి, మీకు నమ్మితే నమ్మండి, నమ్మకపోతే నమ్మకండి, అది వేరే విషయం. విని ఊరుకోండి అంతే, కొన్నింటిలో డిస్కషన్స్ చెప్పలేము. నేను కళ్ళారా హిమాలయాలలో ఉన్నటువంటి ఒక సంస్థ భాగవతం, వీళ్ళ గురించి నేను మాట్లాడటం, ఇది చాలా ఉచ్చస్థితి వాళ్ళు. హిమాలయాలలో ఒక విచిత్రమైనటువంటి సంస్థ ఉన్నది. ఆ సంస్థలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని కలుసుకోవటం ఆకస్మికంగా తటస్థించింది నా దృష్టిలో. వాళ్ళ దృష్టిలో కాదు, వాళ్ళ దృష్టిలో ఏది యాక్సిడెంటల్ ఏం లేదు, అంతా ప్లాన్డే. కానీ నా దృష్టిలో అది మాత్రం ఆకస్మికంగా జరిగింది. సరే, మాటల సందర్భంలో అడిగాను వయసు ఎంత అని. చూడటానికి 40-45 సంవత్సరాల వయసులో ఉన్నాడు. నేను బచ్చాగాన్ని. నేను పనిచేస్తున్నటువంటి సంస్థలో నేను బచ్చాగాన్ని, చాలా చిన్న వయస్సు నాది అన్నాడు. నేను నీ వయసు అడిగానయ్యా అన్న, 20,000 సంవత్సరాలు అన్నాడు. ఆ వ్యక్తి యొక్క కళ్ళ ఫోటో పాల్ బ్రంటన్ యొక్క ఏ సెర్చ్ ఇన్ సీక్రెట్ ఈజిప్ట్ అనే పుస్తకంలో ఉన్నది. ఆయన 1910లో రాశాడు, 20లోనో ఆ పుస్తకం. నేను ఇప్పుడు చూశాను. కానీ 20,000 సంవత్సరాలలో ఈ 10 సంవత్సరాలు ఏం తేడా తెస్తాయి? లాజిక్ అర్థమైందా? సో ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. పోనీ నేను చూడలేదు అనుకుంటే ఆ పుస్తకంలో ఆయన ఫోటో ఇచ్చాడు, చూసుకోండి. అమరత్వం గురించి నేను మాట్లాడుతున్నాను. అంచేత కృష్ణుడు అర్జునుడికి చెప్పినటువంటి మాటలలో ఈ 2వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడంటే, జన్మల పరంపర ఉంటుంది, ఆ జన్మ పరంపర ఒక లక్ష్యం వైపు వెళ్తుంది. ఆ లక్ష్య సాధనకి తెలిసి నువ్వు వెళ్తే యోగివి. దేనికి యోగం ఉంది మీకు? లక్ష్య సాధనతో లింక్ ఉంది. యోగము అంటే యోగ సాధనలు చేయటం కాదు, గాయత్రి మంత్ర జపాలు చేయటం కాదు, యజ్ఞాలు చేయటం కాదు. ఎందుకు చేస్తున్నామో తెలియాలి. పుస్తకం ఉంది, పెన్నుంది, కాగితాలు ఉన్నాయి, కానీ నీకు చదవటం రాదు, రాయటం రాదు, ఏం చేసుకుంటావు? పుస్తకం, కాగితం, పెన్ను. అలాగే ఆధ్యాత్మిక జగత్తులో జీవించే కళలో మనం మర్చిపోయింది ఏంటి అంటే, అసలు ఈ జీవితం యొక్క పరమార్థం ఏమిటి, ఎందుకు మనం పుట్టాం ఫలానా వాళ్ళకే, ఎందుకు మనం డబ్బున్న వాళ్ళ ఇంట్లో పుట్టాం, ఎందుకు మనం డబ్బు లేని వాళ్ళ ఇంట్లో పుట్టాం, ఎందుకు ఒకడు పొలిటీషియన్ అవుతున్నాడు, ఎందుకు ఒకడు సైంటిస్ట్ అవుతున్నాడు, దీని దగ్గరకు మనకి జవాబులు లేవు. కానీ ఇందాక నేను చెప్పిన గైడ్లో, మెనీ మ్యాన్సన్స్ అనే బుక్లో దీనికి జవాబు ఉన్నాయి. భగవద్గీతలో చాలా స్పష్టంగా దానికి జవాబు ఇచ్చాడు, 8వ అధ్యాయంలో చాలా స్పష్టంగా ఇచ్చాడు. జీవించే కళ గురించి చెప్తూ, రాత్రి పడుకునేటప్పుడు కనుక చాలా జాగ్రత్తగా ఈ పాయింట్ కూడా వినండి. ఇందాక చెప్పిన పాయింట్ మీకు గుర్తుందా? అమరత్వం గురించి చెప్పాను. అమరత్వం గురించి మీరు ఏమీ చేయక్కర్లేదు, ఈ విషయం తెలిస్తే మీరు అమరులు అయిపోతారు. అంటే అమరత్వానికి మీరు చేయవలసిందేమీ లేదు, మీరు ఆల్రెడీ అమరులే. భౌతిక శరీరం అమరత్వం ఉండదు. దానికి నేను ఆ పుస్తకం గుర్తుంచుకోండి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే అది దొరుకుతుంది బజార్లో, ఏ సెర్చ్ ఇన్ సీక్రెట్ ఈజిప్ట్, పాల్ బ్రంటన్ అనేటటువంటి రమణ మహర్షి శిష్యుడు రాశాడు. అందులో ఈ నేను కలిసిన వ్యక్తి యొక్క కళ్ళు మాత్రమే ఇచ్చాడు, ఆ ఫోటో ఇచ్చాడు. రెండవది, ఇప్పుడు నేనేం చెప్తున్నాను, యోగం అంటే ఏమిటి? యోగం అంటే నీ జీవిత లక్ష్యాన్ని తెలుసుకుని దానికి అనుగుణంగా జీవించటం. జీవిత లక్ష్యం నీ శరీర లక్ష్యం కాదు, తేడా అర్థం చేసుకోండి. శరీరాల గురించి నేను మాట్లాడటంలే, జన్మ పరంపర గురించి మాట్లాడుతున్నాను. అది తెలుసుకోవాలి. దానికి మినీ మ్యాన్షన్స్ అనే ఆ బుక్ మీకు ఉపయోగపడుతుంది. ఈ క్లాసులో, ఈ 3 రోజుల్లో మీకు ఇవంతా చెప్పబడతాయి. ఎందుకు చెప్పబడతాయంటే, మీకు ఆల్రెడీ ఇవంతా తెలుసు, మీరు మర్చిపోయారు. మీకు ఇవంతా తెలుసు, మీకు మర్చిపోయారు. అర్జునుడు ఆ మాటే అంటాడు భగవద్గీత అంతా విన్నాక, నష్టో మోహ స్మృతిర్ లబ్ధ్వా తత్ప్రసాదాత్మయాచ్యుత స్థితోస్మి గత సందేహ కరిష్యే వచనం తవ. అప్పుడు మీకు నిజంగా ఇది అర్థమవుతే ఇంకా మీరు నిర్ణయించుకోకూడదు. ఏం చేయాలో ఎవరు నిర్ణయించాలి? కృష్ణుడు నిర్ణయించాలి. దాన్ని సమర్పణ యోగము అంటాం. సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా చిత్త. ఇంకా ఈ సమర్పణ చేసుకున్న తర్వాత నీ జీవితం ఏ దిశలో వెళ్తుంది తెలియదు. ప్రస్తుతం మాత్రము మీ జీవితాలు దిశాహీనంగా ఉన్నాయి. ఇంకేంటే మీరు జీవించటం లేదు. భౌతిక శరీరము కష్టపడకుండా ఉండటానికి ఏమి చేయాలి అన్నది మాత్రమే ఆలోచిస్తుంది.